డివిడి నంబరు 50, విసిడి నంబరు 313, క్యాసెట్ నంబరు 797, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, మురళి తారీఖు 31/12/66, వ్యాఖ్య తారీఖు 1/10/2005. శాంతి. 31/12/66 ప్రాతః క్లాస్ జరుగుతున్నది. మూడో పేజీ మధ్యాంతంలో విషయం జరుగుతున్నది, సహజ రాజయోగము సన్యాసులు నేర్పించలేరు. వాళ్ళు ఇంకా కఠినం చేసేస్తారు. హఠయోగం నేర్పిస్తారు. ఇలాంటి విషయాలు పిల్లలు బుద్ధిలో పెట్టుకోవాలి. మరియు ఇందులో చాలా సంతోషం ఉండాలి. ఏమనంటే, మనం సహజ రాజయోగం నేర్చుకుని విశ్వానికి అధికారులుగా అవుతున్నాము అని. ఇప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనం జరిగేదే ఉంది. మనుషులు ఘోరమైన అంధకారంలో ఉన్నారు, ఎన్నో లక్షల సంవత్సరాలు ఉంది అని అంటున్నారు. వాళ్ళు ఏమంటారంటే, మన శాస్త్రాలను మీరు అబద్ధం చేస్తున్నారు. మీరు అప్పుడు చెప్పండి వాళ్ళకి, చూడండి ఇవి భక్తి మార్గ శాస్త్రాలు, దీంట్లో జ్ఞానం ఏమీ ఉండదు, భక్తి రావణాసురుడి నుంచి వస్తుంది, మరియు జ్ఞానం వస్తుంది ఒక్క రాముని నుంచి. జ్ఞానం ద్వారా సద్గతి జరుగుతుంది, మరియు అజ్ఞానం ద్వారా దుర్గతి అవుతుంది. భక్తి అంటేనే అజ్ఞానము. అనేక మంది యొక్క బుద్ధి శాస్త్రాలలో అనేక రకాలుగా రాశారు. దాని ద్వారానే భక్తి వస్తుంది. మరియు తండ్రి ఎవరైతే జ్ఞానం ఇవ్వడానికి వస్తారో, జ్ఞానం అనగానే తెలియడం, దేని యొక్క తెలియడము, దేని యొక్క వివరము, సత్యం యొక్క వివరణ, సత్యం యొక్క తెలుసుకోవడం. సత్యం యొక్క తెలియడము కేవలము శివతండ్రి తప్ప ఇంకెవరూ ఇవ్వలేరు. సిక్కు వాళ్ళు అందుకే అంటారు, ఆయన ఉన్నదే సత్యము, ఆయన జరిగేదే సత్యము. ముందు సత్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు సత్యంగా ఉన్నారు, ఇక ముందు కూడా సత్యంగానే ఉంటారు. ఇంగ్లీష్ వాళ్ళు అందుకే అంటారు గాడ్ ఈజ్ ట్రూత్ అని. భగవంతుడు ఎవరు? సత్యం యొక్క పేరే భగవంతుడు. ఎందుకంటే ఆయనకేమీ స్థూల రూపం లేదు. ఆయన ఈ సృష్టి మీదకు వచ్చినప్పటికీ కూడా ఆయన యొక్క స్థూల రూపంగా ఆయన ఈ కళ్ళతోటి కనపడరు, ఈ కళ్ళకు కనిపించరు. ఈ కళ్ళతోటి భగవంతుణ్ణి చూడలేము. ఆత్మయే ఈ కళ్ళ నుంచి కనపడదు. ఏ ఆత్మ అయితే జనన మరణ చక్రంలో వస్తుందో ఆ ఆత్మనే చూడలేకపోతే మరి పరమాత్మ తండ్రిని ఎలా చూడగలుగుతాము? ఆయన అతి సూక్ష్మమైన వారు. అతి సూక్ష్మమైన ఆయన వచ్చి ఆయన ఏమైతే ఇస్తారో అది సత్యం యొక్క జ్ఞానమే ఇస్తారు. తన యొక్క సత్యం, తన యొక్క సత్యాన్ని చెప్తారు, నేను ఎవరిని అని. భగవంతుడు ఏమి వస్తువు? తర్వాత మన యొక్క సత్యాన్ని చెప్తారు, మీ ఆత్మలు ఎవరు అని. తర్వాత మొత్తము సృష్టి యొక్క జ్ఞానాన్ని కూడా ఇస్తారు. అయితే మొత్తం సృష్టిలో ఏదైతే సత్యం ఉందో అది చెబుతారు. మనుష్య గురువులు సత్యము చెప్పలేరు. ఎందుకని? ఎందుకంటే మనుష్య గురువులందరూ కూడా జన్మమరణ చక్రంలో వచ్చేవాళ్ళు. అందరు మనుష్య ఆత్మలు కూడా జన్మమరణ చక్రంలో వచ్చేవాళ్ళే. ఎవరైతే బంధనంలో వస్తారో, దేహం యొక్క బంధనం తగులుకుంటుందో వాళ్ళు ముందు వెనకల జన్మలను తెలుసుకోలేరు. అందుకనే గీతలో కూడా ఆ మనుష్య గురువులు ఏం రాశారంటే, ఒక వాక్యం ఉంది భగవంతుడు చెప్తున్నారు, ఏ అర్జున, నేను నీ యొక్క ముందు వెనకల జన్మలు తెలిసిన వాడును, నీకు తెలియవు, నేను చెప్తాను. ఏం చెప్తారు? నువ్వు నరుడు అర్జునుడివి, నీవు నా మతం పైన నడిచినట్లయితే గనుక అప్పుడు నరుడి నుంచి నారాయణుడిగా అవుతావు, దేవతవు అవుతావు. ఒకవేళ మనుష్య గురువుల మతం పైన నడిచినట్లయితే గనక, లేదా మన్మతం అనగా నీ సొంత మతం మీద నడిచినట్లయితే గనక, మనుషుల కన్నా కూడా నీచి కోటిలోకి వెళ్ళిపోతావు, రాక్షసులు అయిపోతావు. అందుకే నర రాక్షసుడు అంటారు. అలాగే ఉన్నారు కూడా మనుషులు బాగుపడితే దేవతలు అవుతారు, మనిషి చెడిపోతే రాక్షసుడు అయిపోతాడు. బాగు చేసేది ఒక్క తండ్రి. అయితే మనుష్య సృష్టిని చెడగొట్టేది అనేక మంది మనుష్య గురువులు. ఆ మనుష్య గురువులు స్వయాన్నే శివోహం అని కూర్చుంటారు. శివుడు అనగా కళ్యాణకారి. వాళ్ళేమనుకుంటారంటే మేమే కళ్యాణం చేస్తాం మొత్తం సృష్టిది అని. అయితే ఇప్పుడు మొత్తం సృష్టి యొక్క కళ్యాణము భోగులు చేస్తారా లేకపోతే అభోక్త చేస్తారా? భోగవాసన తీసుకునే వాళ్ళ యొక్క బుద్ధి భోగాలలో ఆసక్తమై ఉంటుంది. భోగాలు అనుభవిస్తూ అనుభవిస్తూ వికృత బుద్ధి అయిపోతుంది. దేవతలు కూడా సంపూర్ణ స్టేజ్ వాళ్ళు భోగాలు అనుభవిస్తూ అనుభవిస్తూ కిందకు వచ్చేస్తారు. ఆయన అభోక్త తండ్రి మాత్రమే. ఆయన ఈ సృష్టి పైన వచ్చినా కూడా, పతిత శరీరంలో వచ్చినప్పటికీ, పతిత ప్రపంచంలో వచ్చినప్పటికీ, భోక్త అవ్వని కారణంగా, అభోక్త అయినందువల్ల సాంగత్యం అనే రంగులో పులుముకోరు, రంగు అంటించుకోరు. ఎవరి యొక్క సాంగత్యం అనే రంగు ఆయనకి అంటదు. ఆయన వచ్చి ఆయన తన యొక్క జ్ఞానం అనే రంగులో అందరినీ కూడా రంగరిస్తారు. అయితే ప్రశ్న ఏమిటంటే, అందరినీ కూడా ఒకే రకంగా రంగులో రంగరించరెందుకు? ఒకవేళ అందరినీ కూడా ఒకే సాంగత్య రంగులో రంగరిస్తే గనక అందరూ లక్ష్మీనారాయణులుగా అయిపోవాలి? కాదు, దానికి కూడా లెక్క ఉంది. టీచర్ చదువు చెప్తారు, చదివే స్టూడెంట్లు చదువుతూ ఉంటారు. క్లాస్ లో ఒకతను ఫస్ట్ నంబర్ లో పాస్ అవుతారు. కొంతమంది థర్డ్ క్లాస్ లో పాస్ అవుతారు. అంతా కూడా చదువు పైనే అంత మహత్వం ఉంది కదా. అలాగే భగవంతుడు తండ్రి వచ్చినప్పుడు ఎప్పుడైతే సత్యం యొక్క జ్ఞానం ఇస్తారో, ఆ జ్ఞానాన్ని ధారణ చేసేటువంటి పిల్లలు ఎంత మనసు పెట్టి చదువుతారో అంత ఉన్నత పదవి పొందుతారు. ఉన్నతులు లేక నీచులు అనేటువంటిది చదువు ద్వారా అవుతారు. అందుకే తండ్రి చెప్తున్నారు, ఎవరిలో ఎంతైతే జ్ఞానం ఉంటుందో వాళ్ళు అంత ఉన్నతులు అవుతున్నారు. జ్ఞాని ఆత్మ అయితే గనక మేము అనుకుంటాము ఇతను చాలా పెద్ద పదవి పొందుతాడు అని. మరియు జ్ఞానం అంటే ఏదో కోడి లాంటి జ్ఞానం కాదు. అలాని కాదు, జ్ఞానాన్ని వినేవాళ్ళు మరియు ఇతరులకు వినిపించేవాళ్ళు చాలా ప్రదర్శన చూపించుకోవడం ఎక్కువ చేస్తూ ఉంటారు. కానీ తన జీవితంలో జ్ఞానాన్ని ధారణ చేయలేడు. అతను ఇతరుల జీవనంలో కూడా జ్ఞానాన్ని ధారణ చేయించలేడు. ఎలాగంటే రావణాసురుడి ఉదాహరణ చెప్తారు. బ్రహ్మ చేతిలో ఎలాగైతే వేద శాస్త్రాలను చూపిస్తారో అలాగే రావణాసురుడి చేతిలో కూడా వేద శాస్త్రాలు చూపిస్తారు. రావణాసురుడు ప్రకాండ విద్వాంసుడు అని చెప్తారు. బ్రాహ్మణుడు ఆ ప్రకాండ విద్వాంసుని అందరు రాక్షస సాంప్రదాయం వాళ్ళు గౌరవించేవాళ్ళు. కానీ దేవాత్మలు గౌరవించే వాళ్ళు కాదు, ఒప్పుకునే వాళ్ళు కాదు. ఎందుకు ఒప్పుకునే వాళ్ళు కాదు? ఎందుకంటే దేవాత్మలలో ఆంతరిక ధారణ ఉంటుంది, అది ప్రదర్శించుకునే ధారణ కాదు. ప్రదర్శించుకోవడం చూపించుకోవడం విదేశీల ద్వారా వస్తుంది. భారతవాసీలు జ్ఞాన యోగాలని ప్రదర్శించుకోరు. ఈ గుప్త జ్ఞానాన్ని ధారణ చేస్తారు. గుప్త పాండవులై సంచరిస్తారు ఉంటారు. అందుకే బాబా అంటారు, మీ యొక్క జ్ఞానము గుప్తము, మీ యొక్క దానము గుప్తము, మీ గౌరవం గుప్తము, మర్యాద గుప్తము, మీరున్నదే గుప్త పాండవులు. ఎంత ప్రత్యక్షం చేస్తారో, ప్రదర్శన చేస్తారో, అంత కిందకి పోతారు. జ్ఞానమిచ్చే ఆయన ఐదు వేల సంవత్సరాలు ఈ సృష్టిపైన గుప్తంగా ఉంటారు. రెండు వేల ఐదు వందల సంవత్సరాలు లోకము ఆయనని తలుచుకుంటుంది, కానీ అయినా కూడా ఆయన గుప్తంగానే ఉంటారు. గుప్తంగా ఉండి ఈ కలియుగం అంతంలో ఈ సృష్టిమైన వచ్చినప్పుడు కూడా గుప్తంగానే ఉంటారు. ఇప్పుడు కూడా 1936 నుంచి ఈ జ్ఞానం నడుస్తోంది. మరియు పరమాత్మ తండ్రి ఇప్పటికీ గుప్తంగానే ఉన్నారు. ఒకవేళ గుప్తంగా ఉండకపోతే ఒక్క సెకండ్ లో ఇప్పుడిప్పుడే నిశ్చయము, మళ్ళీ ఇంకొక సెకండ్ లోనే ఇప్పుడిప్పుడే అనిశ్చయము జరగదు. పిల్లలు గడి గడికి నిశ్చయము అనిశ్చయంలో వస్తూ ఉంటారు. అనిశ్చయంలో ఎందుకు వస్తారు? ఈయన ఇంత విశాలమైన జ్ఞానము ఇస్తూ ఉంటే వచ్చి అనిశ్చయంలో అయితే రాకూడదు కదా, మరి ఎందుకు అనిశ్చయంలో వస్తున్నారు? ఎందుకంటే ఆ గుప్తమైన తండ్రి, ఆ గుప్తమైన తండ్రి ఇప్పటికీ కూడా తనను ప్రత్యక్షం చేసుకోలేదు. ఆయన యొక్క నియమం ఏమిటంటే, నేను ముందు నా పిల్లలను ప్రత్యక్షం చేస్తాను. ఫాదర్ షోస్ సన్స్. తండ్రి పిల్లలతోటి ప్రత్యక్షం అవుతారు, ముందు ప్రత్యక్షం కారు. ఆ తండ్రి సాధారణమైన తండ్రి కాదు, ఆయన మొత్తము సృష్టికి తండ్రి. ప్రజాపిత ఎవరైతే ఉన్నారో ఆయనలో వచ్చి ప్రత్యక్షమవుతారు. ఆయన మనుష్య మాతృలందరికీ కూడా తండ్రి ఎవరో ఆయనలో ప్రవేశిస్తారు. మరియు ఉన్నతోన్నతమైన తండ్రి అని పిలువబడతారు. ఎవరైతే ధర్మపితలు వచ్చారో వాళ్ళు కూడా ఆ తండ్రి వైపు సూచిస్తూ వెళ్లారు. ఆ ధర్మపితలు తమను తాము భగవంతుడు అని చెప్పుకోలేదు. క్రైస్తవ నుండి గురునానక్ అవన్నీ అందరూ కూడా ఆయన ఆయన వైపే వేలు పెట్టి చూపించారు. ఆయన ధర్మపితలకు కూడా తండ్రి. ఆయన ఇంత ఉన్నతోన్నతమైన ఆయన ఎంత గుప్తంగా ఉంటున్నారు. అలాగే మనం కూడా ఎంత మన పురుషార్థాన్ని గుప్తంగా ఉంచుతామో అంత మనకి లాభము ఉంటుంది. గుప్తంగా ఉంచకపోతే, ప్రత్యక్షం చేస్తే అప్పుడు మనకి నష్టం అవుతుంది. అలాగే దానం విషయంలో కూడా మనం ఏదైతే దానం చేస్తామో, తనువు శక్తి దానం చేస్తాము, లేదా ధనం యొక్క శక్తిని దానం చేస్తాము, ఒకవేళ దాన్ని ప్రత్యక్షం చేసినట్లయితే వాళ్ళు అది స్వర్గస్థాపనము చేయలేదు. ఎందుకంటే అది ప్రదర్శన దానం అయిపోయింది, చూపించుకోవడం అయిపోయింది. అది వాళ్ళు తమ ఫలాన్ని ఈ ప్రపంచంలోనే తీసుకొని నష్టమైపోతుంది. ఆ ఫలం ఇప్పుడే పొంది నష్టమైపోతారు. సంజయ్ యొక్క కార్యంలో, స్వర్గస్థాపన యజ్ఞంలో ఏదైతే ఏది సఫలం అవుతుందంటే, ఏదైతే గుప్తదానము మహాకళ్యాణము అనే లిస్టులో వస్తుందో వాళ్లే సఫలమవుతారు. ఒక చెయ్యి ఇచ్చేది, ఒక చెయ్యి పుచ్చుకునేది, మూడో వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. ఇచ్చేవాళ్ళు ఇచ్చేటప్పుడు బుద్ధిలో ఇది పెట్టుకోకూడదు, మేము ఇస్తున్నాము అని. వాళ్ళ బుద్ధిలో ఏముండాలంటే, మనం ఇవ్వట్లేదు, మనము తీసుకుంటున్నాము అని. మనము 21 జన్మల కోసమని తండ్రి యొక్క బ్యాంకులో జమ చేసుకుంటున్నాం. అది మనకి 21 జన్మలకి రిటర్న్ దొరుకుతూ ఉంటుంది, తిరిగి లభిస్తూ ఉంటుంది. మరియు 21 జన్మల ఆధారం పైన 63 జన్మలు కూడా ఫలితం ఇస్తూ ఉంటుంది. తండ్రి ఎవరిది తన దగ్గర ఉంచుకోరు. తండ్రి ఎలాంటి మనిషి శరీరంలో వస్తారంటే, ఆ ఆత్మ స్వయమే జన్మ జన్మాంతరాల పురుషార్థి ఆత్మ. రాముడవనండి లేదా కృష్ణుడవనండి, వాళ్ళు ఎంత తీవ్ర పురుషార్థులంటే, ఒకే జన్మలో నిరుపేద నుంచి మహారాజుగా అయ్యేటువంటి పురుషార్థి ఆత్మలు. పురుషార్థి క్వాలిటీ ఆత్మలు,
आत्माएं होंगी वो दूसरों से अपने लिए क्यों लेंगी?
ఎవరైతే ఇంత పురుషార్థి ఆత్మలు ఉన్నారో వాళ్ళు ఇతరుల దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటారు? వాళ్ళు దేవతలు అవుతున్నారు, వాళ్ళు తీసుకునేటువంటి లేవతలు అవ్వట్లేదు. కానీ ఎవరి బుద్ధిలో అయితే ఇది వస్తుందో మేము ఇస్తేనే ఈ యజ్ఞం నడుస్తుంది అని, అలా అహంకారం పెట్టుకునే ఆత్మలు ఇవ్వడము వ్యర్థము అయిపోతుంది. ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు నిరహంకారి అయి ఇస్తున్నారు, అప్పుడు సఫలమవుతుంది. వృక్షాలు ఫలాలు ఇస్తున్నప్పుడు వంగుతాయి, ఎవరైతే దానం ఇస్తున్నారో ఎవరికైతే దానం ఇస్తున్నారో వాళ్ళు ఎదురుగుండా తలకాయ వంచవలసే ఉంది. కొంతమంది ఎలా ఉంటారంటే యజ్ఞంలో దానం ఇస్తారు, గొప్పలు చెప్పుకుంటారు, మేము ఇంత చేయించాము అని, మేము ఇంత చేశాము, మాకింత పదవి గౌరవాలు మాకు దొరకాలి అని. కాబట్టి అలాంటి ఆత్మలు ఇచ్చిన ధనము అది రజో ప్రధాన ధనము అయిపోతుంది. అది సత్యుగ త్రేతాలలో ఫలము ఇవ్వదు. అది ఎక్కడ ఫలమిస్తుంది? ద్వాపర కలియుగాలలో వెళ్లి ఫలమిస్తుంది. దానం కూడా సత్వ ప్రధానము, రజో ప్రధానము, తమో ప్రధానము ఉంటుంది. పురుషార్థం కూడా సత్వ ప్రధానము, రజో ప్రధానము మరియు తమో ప్రధానము ఉంటుంది. లోకంలో ప్రతి వస్తువు కూడా నాలుగు అవస్థలలో ప్రసరిస్తుంది. సతో ప్రధానము, సతో సామాన్యము, రజో మరియు తమో. జ్ఞానము కూడా నాలుగు అవస్థలలో ప్రసరిస్తుంది. సతో ప్రధాన జ్ఞానము, సతో సామాన్యము, రజో ప్రధానము మరియు తమో ప్రధానము. మాయ కూడా నాలుగు రూపాలలో ప్రసరిస్తుంది. ద్వాపరయుగం ఆదిలో కూడా మాయ తమో ప్రధానము అని చెప్పలేము. అది కూడా నాలుగు అవస్థలలో ఉంటుంది, నాలుగు అవస్థలలో ప్రసరిస్తుంది. ఎవరైతే మాయావులు ఉంటారో, కామి క్రోధి లోభి మోహి అహంకారులు ఉంటారో, వాళ్ళు కూడా నాలుగు అవస్థల వాళ్ళు ఉంటారు. ఎలాగైతే ఒక కామి ఉంటాడు, కామం యొక్క ఆశ పూర్తి అవ్వకపోతే షూట్ చేసేస్తాడు, తుపాకీ గుండు కొట్టేస్తాడు. సమాప్తమే చేసేస్తాడు. కాబట్టి వాళ్ళని ఎటువంటి కాముకులు అంటాము? సతోప్రధానమా తమోప్రధానమా? సమప్రధాన కామి. అలాగే క్రోధం ఉంది, లోభం ఉంది, మోహం ఉంది, అహంకారం ఉంది. ఈ వికారాలు కూడా సత్వప్రధానం, సత్వ సామాన్యము, రజో మరియు తమప్రధానము ఉంటాయి. కాబట్టి లోకంలో అన్ని వస్తువులు కూడా నాలుగు అవస్థల్లో ప్రసరిస్తాయి. అంతేకాదు, పరమాత్మ వచ్చి ఏదైతే పాత్ర చేస్తారో, మరియు ఏ శరీరంలో వచ్చి శాశ్వతమైన పాత్ర చేస్తారో, ఆ పాత్రధారి కూడా నాలుగు అవస్థలలో ప్రసరిస్తారు. షూటింగ్ పీరియడ్ లో సత్వ ప్రధానము, సత్వ సామాన్యము, రజో మరియు తమో. అందుకే గుర్తులు తయారయ్యాయి. ఆ జ్యోతిబిందు శివుడు ఎవరిలో అయితే ప్రవేశిస్తారో ఆయన లింగ రూపంలో పూజించబడతారు. లింగము వేరు, బిందువు వేరు. బిందువు ప్రవేశించేవారు, మరియు లింగము ఆ బిందువును ధారణ చేసేవాళ్ళు. లింగ రూపంలో ఎందుకు చూపిస్తున్నారు? ఎందుకంటే లింగానికి నిరాకారి స్టేజ్ చూపించారు. ఎలాగంటే ఆయనకు చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు, చెవులు యొక్క భ్రాంతి లేదు. ఇంద్రియాలు ఉన్నా కూడా లేనట్లే. కళ్ళు ఉన్నప్పటికీ, తెరిచి ఉన్నప్పటికీ ఎలాగంటే చూస్తూ కూడా చూడరు. చెవులు ఉన్నప్పటికీ కూడా నాలుగు వైపులా కూడా ప్రపంచంలో గ్లాని కూడా జరుగుతున్నప్పటికీ కానీ వింటూ కూడా ఆయన వినరు. అలాగే ఏ ఇంద్రియమైనప్పటికీ కూడా ఎలాగంటే అవి లేనట్టే అటువంటి పాత్ర చేస్తారు. కాబట్టి అలాంటి పాత్ర చేసే ఆయనను లింగ రూపం ఇచ్చారు. అనగా ఏమి ఇంద్రియాలు చూపించలేదు, ఇంద్రియాలతోటే పాత్ర చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ లింగము, ఆ లింగ రూపము శరీరధారి ఆయన కూడా నాలుగు అవస్థలో ప్రచరిస్తున్నట్టు భక్తి మార్గంలో చూపించారు. ఏమిటి ఆ గుర్తులు? ఏదన్నా గుర్తు ఉందా? గుర్తు లేదా? వజ్రపు లింగము ద్వాపర యుగంలో రాజా విక్రమాదిత్యుడి ద్వారా ఆ వజ్రపు లింగము ద్వాపర యుగంలో తయారు చేయబడింది. తర్వాత స్వర్ణలింగము తయారు చేస్తారు, బంగారపు లింగం. తర్వాత వెండి లింగం తయారు చేస్తారు. తర్వాత రాగి లింగం తయారు చేస్తారు. తర్వాత రాతి లింగము తయారు చేస్తారు, తమో ప్రధానం అయిపోయారు. అవడానికి ఆయన ఒకరే ఆత్మ. ఆత్మలో సుప్రీం సోల్ ప్రవేశించి పాత్ర చేస్తారు. కానీ షూటింగ్ పీరియడ్ లో కూడా 4 అవస్థల్లో ప్రసరిస్తారు. ఆయన అందరికీ తండ్రి. బ్రాహ్మణులకు కూడా తండ్రి, ప్రజాపిత బ్రహ్మ అంటారు. దేవతలకు కూడా తండ్రి, నరనారాయణుడు అంటారు. ఆడమ్, ఆదమ్, ఆదిదేవుడు అంటారు. క్షత్రియులకు కూడా తండ్రి, క్షత్రియ రాజా రాముడు అంటారు. ద్వాపర యుగంలో ఆయన మొదటి వైశ్యుడు. ఆయన మరియు కలియుగంలో మొదటి శూద్రుడు. అందుకే అంటారు పిల్లలు మీ తండ్రి వచ్చారు అని. అన్ని విషయాల్లోనూ మీకు తండ్రి. మరి మళ్ళీ చెప్తారు ఆయన ఎలా తమ ప్రధానం అవుతారు అని. ఏం చెప్పారు? రాముడే రాముడు అవుతాడు, కృష్ణుడే కంసుడు అవుతారు. మరి రామకృష్ణులు తమ ప్రధానం అయ్యారా లేక సత్వ ప్రధానం అయ్యారా? ఏమయ్యారు? కంసుడు రావణాసురుడు అయితే అప్పుడు ఏమనాలి? తమ ప్రధానం అనాలి. ఎందుకయ్యారు? రాముడే రావణాసురుడు ఎందుకు అవుతారు? కృష్ణుడే కంసుడు ఎందుకు అవుతారు? దీంట్లో ఏమి కళ్యాణం? ఇందులో ఏమి కళ్యాణము నిగూఢంగా ఉంది? ఇలాంటి శ్రేష్టాత్మలు కూడా ఇటువంటి నిజమైన పాత్ర చేస్తున్నారు. ఏదన్నా కళ్యాణం ఉందా లేకపోతే అలాగేనా? కళ్యాణం ఏంటి? ఎందుకంటే ఆయన అందరికి తండ్రి కదా. అందరికి తండ్రి అయినప్పుడు ఎందుకంటే తండ్రిలో చాలా ఎక్కువ శక్తి ఉంటుంది. పిల్లల్లో వరుస వారీగా శక్తి ఉంటుంది. అయితే అతి అనేటువంటి పాత్ర ఎవరు చేయగలుగుతారు? ఎవరిలో అయితే ఎక్కువ శక్తి ఉంటుందో అతను అతి చేయగలుగుతాడా? ఎవరిలో అయితే లేకపోతే ఎవరిలో అయితే తక్కువ శక్తి ఉంటుందో వాళ్ళు అతి చేయగలుగుతారా? ఎవరిలో అయితే ఎక్కువ శక్తి ఉంటుందో అతను అతి యొక్క పాత్ర చేస్తారు. ఎప్పుడైతే లోకము చాలా పతితం అయిపోతుందో, కాబట్టి ఆ పతిత ప్రపంచాన్ని అంతిమ చరమ సీమకు తీసుకుపోవడానికి మరియు దాన్ని సమాప్తం చేయడానికి అంతం చేయడానికి ఆయనకు అతి అనేటువంటి పాత్ర చేయవలసి వస్తుంది. అతి అయితేనే అంతమవుతుంది. తర్వాత ఎవరైతే శివుడు వస్తారో మరియు నిశ్చితమైన రూపంలో పాత్ర చేస్తారో ఆయన ఏ పాత్ర అన్నా చేయగలుగుతారు. శివుడు అనగా కళ్యాణకారి. ఆ పాత్ర అకళ్యాణకారి అవ్వనే అవ్వదు. ప్రతి పరిస్థితిలో కూడా అది కళ్యాణకారియే. ఆయన ఏమి చెప్పినా అది సత్యము. కళ్యాణకారి మాత్రమే చెప్తారు. మరి కర్మేంద్రియాలతో ఏ కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మ కళ్యాణకారి అవుతుంది. ఆ కర్మేంద్రియాల ద్వారా ఆయన చేసిన కర్మ అకళ్యాణము అవ్వనే అవ్వదు. ఒకవేళ అకళ్యాణకారి అయితే కనుక అప్పుడు ఆయన పేరు శివుడు అవ్వదు. శివుడే కాదు, సదాశివుడు. సదా కళ్యాణకారి. ఆదిలో పాత్ర చేసినప్పుడు కళ్యాణకారియే. మధ్యలో పాత్ర చేసినప్పుడు కళ్యాణకారి. మరియు అంతిమంలో అతి యొక్క పాత్ర చేసినప్పుడు కూడా కళ్యాణకారి. ఆయన తండ్రి రూపంలో ఉన్నా కళ్యాణకారి, టీచర్ రూపంలో ఉన్నా కళ్యాణకారి, సద్గురు రూపంలో ఉన్నా కూడా కళ్యాణకారి. అకళ్యాణం అయ్యే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఆయన అభోక్త. ఎవరైతే భోగులుంటారో, భోగి అవుతారో వాళ్ళకే లేట్ చేపం అంటుకుంటాయి, మంచి చెడులు అంటుకుంటాయి. ఆయన ఉన్నదే అభోక్త కనుక లేట్ చేపు మంచి చెడులు పాప పుణ్యాలు అంటుకోవడం అనేదే ఉండదు. అప్పుడు కర్మబంధనాలు తయారయ్యే ప్రశ్నే ఉండదు. కర్మబంధనాలు ఎవరికి తగులుకుంటాయి? కర్మబంధనాలు ఎవరికి ఉంటాయంటే ఎవరైతే అటాచ్మెంట్ అంటే మోహంలో ఉంటారో. అదే సంహరించే కార్యము, హత్య చేసే కార్యము హత్య చేసేవాడు చేస్తాడు, హంతకుడు చేస్తాడు, దొంగతనాలు చేస్తారు, ఇళ్లలోకి పోయి హత్యలు కూడా చేస్తారు. వాళ్ళకి పాపం చుట్టుకుంటుంది. మరి అదే హత్యని ఆటం బాంబును తేల్చేవాళ్ళు, బాంబుల్ని విస్ఫోటనం చేసేవాళ్ళు వాళ్ళకు కూడా చేస్తారు. మరి చేయించేదెవరు? వాళ్ళలో ఒక ఆయన ప్రవేశించి వాళ్ళకు ప్రేరణ ఇస్తారు. మొత్తము ప్రపంచానికే వినాశనం చేయిస్తారు. గీతలో ఆయనకి ఆయన కోసం చెప్పారు, ఆయనకి ఏమి పాపం అంటదు అని. ఎందుకు పాపం అంటదు? ఎందుకంటే ఆయన అభోక్త అనే స్టేజ్ లో స్థితిలో ఉండి ఆ కార్యం చేశారు. ఏ కర్మేంద్రియంతో ఏదైనా పని చేసినప్పుడు మనస్సు దాంట్లో మునిగిపోదో, అప్పుడు ఏ కర్మబంధనము తయారు కాదు. ప్రియుడు ప్రియురాల్ని తలుచుకుంటూ ఉంటాడు, కర్మాగారంలో పని చేస్తూ ఉంటాడు. కళ్ళు తెరిచే ఉంటాయి, ఒకళ్ళు వెళ్తూ ఉంటారు, ఒకళ్ళు వస్తూ ఉంటారు, కానీ అతడు ఏది గమనించ అతనికి ఏది కనపడదు. అతనికి తన ప్రియురాలే కనిపిస్తుంది. ఎందుకు కనపడదు? ఎందుకంటే అతని మనసు వేరే వైపు లగ్నమై ఉంది. అందుకనే కళ్ళు తెరిచినప్పటికీ కూడా ఆ కన్ను విషయాన్ని గ్రహించదు. అదే విధంగా అన్ని ఇంద్రియాలకి కూడా ఇదే నియమం. ఏ ఇంద్రియము అనాసక్తమైపోతాయి ఆ ఇంద్రియాలు. ఏ ఇంద్రియాలైతే అనాసక్తం అయిపోతాయో వాళ్లకు పాపము అంటదు. అందుకే తండ్రి చెప్తున్నారు, నన్ను తలుచుకునే ప్రాక్టీస్ చెయ్యండి అని. నేను అభోక్తను, ఎలాంటి వాళ్ళని తలుచుకుంటే అలాగే తయారవుతారు. దొంగల్ని తలుచుకుంటే దొంగలైపోతారు. షావుకారిని తలుచుకుంటే షావుకారి యొక్క గుణాలు వస్తాయి. విద్వాంసులని ఆచార్యులని తలుచుకుంటే విద్వత్తు యొక్క గుణం వస్తుంది. భగవంతుడు తండ్రి అభోక్తను తలుచుకున్నట్లయితే అప్పుడు అభోక్త యొక్క లక్షణాలు వస్తాయి. జన్మ జన్మాంతరాలు భోగులు అవుతూ వచ్చాము. ఈ ఒక్క జన్మ కర్మేంద్రియాలతో కర్మ చేస్తూ కూడా అభోగి అయ్యేటువంటి అనుభవము చెయ్యాలి. కర్మ చెయ్యాలి మరియు అభోక్తగా కూడా అవ్వాలి. అప్పుడు పాపకర్మలన్నీ కూడా నష్టమైపోతాయి. యోగాగ్ని, ఈ యోగాగ్నిలో పూర్వజన్మ యొక్క అన్ని పాపాలు భస్మము అవబోతున్నాయి. మరి కొత్తవి తయారు కూడా అవ్వవు. ఎందుకు అవ్వవు? ఎందుకంటే మనం అలాంటి ప్రాక్టీస్ చేస్తున్నాం. చేశాం. ఎటువంటి ప్రాక్టీస్? ఎటువంటి తండ్రిని స్మృతి చేసేటువంటి పక్కా ప్రాక్టీస్ చేశామంటే ఆ తండ్రి అభోక్త. ఆ అభోక్త భోగిలో వస్తారు. ఇది సృష్టి రూపి వృక్షము. ఈ వృక్షంలో ఒకరు 100% భోగి కూర్చొని ఉన్నారు. మరియు ఇంకొకరు 100% అభోగి కూడా కూర్చొని ఉన్నారు. వృక్షం ఒకటే. ఈ వృక్షంలో కూర్చునే తనువుధారి శరీరధారి ఒకరే. మరియు ఒకే శరీరంలో అభోక్త ఉన్నారు మరియు భోగి కూడా ఉన్నారు. భోగి సేవ చేయలేరు. మరియు అభోగి మొత్తం ప్రపంచం యొక్క సేవ చేస్తారు, చేయగలుగుతారు. భోగికి తన వాసనే ఉంటుంది, భోగము భోగించాలి అని. కనుక అతని లక్ష్యము వేరే అయిపోతుంది. అభోక్త ఎవరైతే ఉన్నారో, ఆయనలో ఎవరైతే ప్రవేశించున్నారో అభోక్త, ఆయనకైతే వాసన అనేటువంటిది లేనే లేదు. అందుకే తండ్రి బాపదాదా అంటున్నారు, పిల్లలు నేను సేవ చేశాను అని అహంకారం చెయ్యొద్దు అంటున్నారు. మీరందరూ తమో ప్రధానమైపోయి ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ అవుతున్నది, రిహార్సల్ కూడా అవుతున్నది. రిహార్సల్ ఉన్నత స్టేజ్ నుంచి నీచత్వానికి, నీచం వైపు వెళ్తున్నది. మొదటి సీన్ యొక్క మొదటి షూటింగ్ అవుతుంది సత్యయుగము. తర్వాత రెండవ సీన్ యొక్క షూటింగ్ అవుతుంది సతో సామాన్య త్రేతాయుగము. తర్వాత మూడవ సీన్ షూటింగ్ అవుతుంది ద్వాపర యుగము రజో ప్రధానము. తర్వాత చివరిలో తామసీ షూటింగ్ అవుతుంది. కలియుగ షూటింగ్ అవుతుంది. ఎలా ఎలా అయితే షూటింగ్ యొక్క ధార ప్రవహిస్తూ ఉంటుందో, అలా అలాగా ఆత్మలందరూ కూడా సతో ప్రధాన సతో సామాన్య రజో తమో పాత్ర వహించేందుకు బాధ్యులైపోతారు. కానీ ఒక్క విషయం ఉంది, మృతి చేసే ప్రాక్టీస్ పెరుగుతూ వస్తుంది. ఇది ఏదైతే మృతి చేసేటువంటి ప్రాక్టీస్ పెరుగుతూ వస్తుందో, ఆ ప్రాక్టీసే మనకు అంతిమ సమయంలో ఒడ్డున పడేస్తుంది. దేవతలైతే స్మృతి చెయ్యరు, క్షత్రియులు కూడా స్మృతి చెయ్యరు. ద్వాపర యుగం నుంచి ఎప్పుడైతే దుఃఖం మొదలవుతుందో అప్పుడు కొంచెం స్మృతి చేయడం మొదలు పెడతాం. మరియు కలియుగ అంతంలో చాలా దుఃఖం వస్తుంది. అతీతు పోతాయే అతని యాదవి అతీతి కదా. అతిగా దుఃఖం వచ్చేటప్పటికి అప్పుడు స్మృతి కూడా అతిగా చేస్తాం. భక్తి మార్గంలో మాత్రం యాద్ స్మృతి ఉండదు. భక్తి మార్గంలో భక్తి చేస్తాం, మరి జ్ఞాన మార్గంలో స్మృతి చేస్తాం. ఎందుకంటే భక్తి మార్గంలో మనకు తెలియనే తెలియదు పరమపిత పరమాత్మ యొక్క స్వరూపం ఏంటి అని. అప్పుడు స్మృతి ఏం చేస్తాం? కానీ ఇప్పుడు మనకు తెలుసు, ఎందుకంటే తండ్రి స్వయంగా వచ్చి తన యొక్క రూప స్వరూపాన్ని చెప్తున్నారు. నేను ఇలా ఉన్నాను, నేనెవరినో, ఎలా ఉన్నానో, నన్ను విశేషమైన పిల్లలు మాత్రమే తెలుసుకోగలుగుతారు. ఎవరిలో ఎంత జ్ఞానం ఉంటుందో అంతే తెలుసుకోగలుగుతారు. ఎవరైతే ఎంత జ్ఞానాన్ని ధారణ చేశారో అంతే ఆయనని గుర్తించగలరు. జ్ఞానము రావణాసురుల్లో కూడా ఉంది, కాని అతను హఠం వేసి కూర్చున్నాడు. భగవంతుడు భగవంతుడైతే గనక నాతో యుద్ధం చేసి చూపించమనండి అని, నన్ను గెలిచి చూపించమని, నా దగ్గర ధనము, పదవి, గౌరవము, మర్యాద అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద అధికారులు నా కంట్రోల్లో ఉన్నారు, బాగా ధనవంతులు నా కంట్రోల్లో ఉన్నారు, మల్టీమిలియనర్లు నా కంట్రోల్లో ఉన్నారు. ఒకవేళ భగవంతుడైతే నా పదవి, మాన, మర్యాద, గౌరవం వీటన్నింటినీ కూడా ఎదిరించి పోటీ చేసి నిలబడమనండి అని. అయితే మరి అది జ్ఞానమా లేక అజ్ఞానమా? ఇది అహంకారం అయిపోయింది, దేహాభిమానం అయిపోయింది. ఎక్కడ ఈ స్థూల శక్తి, ఎక్కడ సూక్ష్మ శక్తి? సూక్ష్మంలో ఎక్కువ పవర్ ఉంటుందా లేకపోతే స్థూలంలో ఎక్కువ పవర్ ఉంటుందా? సూక్ష్మ శక్తి అతి శక్తిశాలిగా ఉంటుంది. ఆటం బాంబు ఆటం ద్వారా తయారవుతుంది. ఆటం అనగా అతి సూక్ష్మ కణము ఉంటుంది, కానీ ఆత్మ పరమాత్మ దీనికన్నా కూడా చాలా సూక్ష్మమైనది. ఆత్మ ఎంత సూక్ష్మంగా లేదు, అంతకన్నా కూడా సూక్ష్మంగా పరమాత్మ ఉన్నారు. ఎవరైతే అతి సూక్ష్మంగా ఉన్నారో ఆయన అతి శక్తిశాలిగా ఉన్నారు. మరియు ఎవరైతే అతి శక్తిశాలియో ఆయనే గెలుస్తారు, గెలుపు పొందుతారు. చివరికి అయితే కొంతకాలము సంఘర్షణ జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే తండ్రి పిల్లలను తనతో సమానంగా చేయడానికి వచ్చారు కనుక. అందుకే తండ్రి కూడా డ్రామా యొక్క బంధనంలో బంధించబడి ఉన్నారు. పిల్లలని తనతో పాటుగా తీసుకుని వెళ్తారు. పిల్లలు తండ్రితో సమానమైన స్థితిని ధారణ చేయాలి. అప్పుడు ఆయనతో తోడుతోడుగా వెళ్ళాలి. ఒకేసారి అందరూ వాపసు వెళ్తాం, వెనక్కి వెళ్తాం, తిరిగి అందరూ కూడా గతి సద్గతిని పొందుతారు. ముందు మనసు బుద్ధి యొక్క గతిని చేస్తాను, తర్వాత శరీరం యొక్క గతి సద్గతి అవుతుంది. ఐదు తత్వాల యొక్క గతి సద్గతి అవుతుంది. మనసు బుద్ధి యొక్క గతి సద్గతి జరగడానికి టైం పడుతుంది. ఎందుకంటే మనసు, బుద్ధి మరియు వాటిలో నిండి ఉన్నటువంటి అనేక జన్మల సంస్కారం, ఇవి పరివర్తన అవడానికి టైం పడుతుంది. అవి జ్ఞానం ద్వారానే పరివర్తన కాగలవు. ఒక్కొక్క మనిషాత్మలో కూడా వరుస వారీగా ఈ జ్ఞానము ధారణ అవుతుంది. ఒకేసారి ఈ జ్ఞానము ధారణ అవ్వలేదు. ఎలాగైతే ఒక గొలుసు తయారైందో 500 కోట్ల మాల తయారై ఉంది. ఒకదాని తర్వాత ఒక పూస జోడించబడి ఉంది. ఎవరైతే ముందు పూస ఉంటుందో అతను ముందు జ్ఞానాన్ని పట్టుకుంటారు. ముందు పూస ఎవరుంటారంటే ఎవరైతే పరంధామం నుంచి ముందు అవతరణ చేశారు, కిందకి దిగారు. ఎవరైతే పరంధామం నుంచి ఆత్మ అందరికన్నా తర్వాత దిగుతుందో అతను జ్ఞానం కూడా అందరికన్నా తర్వాత ధారణ చేస్తాడు. మొట్టమొదట దిగేటువంటి ఆత్మలు చాలా జ్ఞాని ఆత్మలు, వాళ్ళవి కూడా గ్రూపులు తయారై ఉన్నాయి. 10 గ్రూపులు తయారై ఉన్నాయి. 10 ధర్మాలకి 10 గ్రూపులు. అందులో 2 గ్రూపులు అయితే అందరికన్నా శ్రేష్ఠులు, సూర్యవంశీలు మరియు చంద్రవంశీలు. సత్యుగ త్రేతాయుగాలలో ఏ ఆత్మలైతే వస్తున్నారో వాళ్ళు సూర్యవంశీ మరియు చంద్రవంశీ ఆత్మలు. ఎప్పుడైతే ద్వాపర యుగం ఆరంభమవుతుందో అప్పుడు సూర్యవంశీ చంద్రవంశీలు లోపం అయిపోతారు. కానీ సూర్యవంశీ చంద్రవంశీ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి లోపం కావు. విధర్మీయుల సాంగత్యం అనే రంగులో వచ్చి వాళ్ళు కూడా రంగరించబడతారు. వాళ్ళపైన కూడా ఎంతో మంది గుంపు యొక్క ప్రభావం పడుతుంది. అందుకే అన్నారు, ఎలాగైతే బంగారంలో కల్తీ కలుస్తుందో అప్పుడు దాని యొక్క ధర, దాని వాల్యూ, విలువ తగ్గిపోతుంది. ఎంత ఎంత కల్తీ కలుస్తుందో అంతంత దాని యొక్క ధర పడిపోతుంది, విలువ తగ్గిపోతుంది. సత్యుగంలో దిగే ఆత్మలు వాళ్ళు దేవాత్మలు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుంటారో వాళ్ళు పక్కా దేవత ఆత్మలు. ఈ లోకంతో పోల్చుకుంటే గనక ఆ పక్కీ దేవత ఆత్మలు కేవలం గుప్పెడు మంది ఆత్మలు. ఎందుకంటే ప్రపంచంలో జనసంఖ్య 500-700 కోట్ల మంది ఆత్మలు. సత్యుగంలో ఆదిలో ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకునే ఆత్మలున్నారో ఆ లిస్ట్ లో వచ్చే ఆత్మల యొక్క సంఖ్య కేవలం 4.5 లక్షలు. ఆ 4.5 లక్షల మంది మనుషాత్మలు ఎవరైతే నరుని నుంచి నారాయణుడి లాగా అవుతున్నారో వాళ్లలో వేరే వేరే ధర్మాల యొక్క కల్తీ చేరుతూ వస్తుంది. సత్యుగం ఆరంభమైనప్పుడు ఎవరైతే సత్యుగం రాధాకృష్ణులు పడిపోయే కళలు వాళ్ళు వాళ్ళు వచ్చి పడిపోయే కళల యొక్క యుగాన్ని ప్రారంభం చేస్తారు. వాళ్ళ సాంగత్యం అనే రంగులో రావాల్సి వస్తుంది. త్రేతాయుగం మొదలైనప్పుడు అప్పుడు 2 కళలు తక్కువ ఉన్న ఆత్మలు వస్తాయి. వెండి లాంటి ఆత్మలు, బంగారంలో వెండి యొక్క కల్తీ కలుస్తుంది. మరి ద్వాపర యుగం మొదలైనప్పుడు బంగారం వెండి దీని ఖరీదు అయినా కూడా కొంచెం ఎక్కువే. అప్పుడు రాగి అయినటువంటి కామి క్రోధి ఆత్మల సాంగత్యం వస్తుంది. అప్పుడు వాళ్ళ యొక్క సాంగత్యం అనే రంగు అంటుకుంటుంది. ఆ 4.5 లక్షల ఆత్మలకి ఎవరు సాంగత్యం అంటుకుంటుందంటే వాళ్ళు చాలా పెద్ద పెద్ద గుంపుల్లో పైనుంచి దిగుతారు. దానికే ఏమంటారంటే కాటుక ఉన్నటువంటి గది, కాటుక గది. అయితే ఆ కాటుక గదిలోకి ఎంతటి తెలివైన వ్యక్తి వెళ్ళిన ప్రసారం అయినప్పటికీ కూడా తప్పకుండా నల్లధనం యొక్క ఒక్క గీత అయినా తప్పకుండా పడుతుంది, అంటుకుంటుంది. అది దాని నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే ఆత్మలకే సాంగత్యం అనే రంగు అంటుకుంటుంది. పరమపిత పరమాత్మకి సాంగత్యం అనే రంగు అంటుకోదు. అయితే మరి పరంపిత పరమాత్మ 5000 సంవత్సరాలు పైన ఉంటారు, ఆయన కిందకి రానే రారు. ద్వాపర యుగం నుంచి రాగి అనేటువంటి కామి, క్రోధి, లోభి, మోహి, అహంకారి ఈ ఆత్మలు రావడం జరుగుతుంది. మరియు గుంపులు గుంపులుగా పెద్ద సంఖ్యలో రావడం జరుగుతుంది. వాళ్ళు పక్క భారతవాసీలను కూడా కన్వర్ట్ చేసేస్తారు. సాంగత్యం అనే రంగంటించేస్తారు. అయితే అందులో కొంతమంది చాలా పక్కాగా ఉంటారు, ఆ జన్మలో కన్వర్ట్ కారు. కానీ ప్రభావితులు అయ్యారు అంటే ప్రజలైతే అవ్వాల్సే ఉంటుంది. రాబోయే జన్మలో నెక్స్ట్ రాబోయే జన్మలో ప్రజలు అవ్వాల్సే అవుతుంది, ప్రజలై జన్మ తీసుకోవాల్సే వస్తుంది. కలియుగం వచ్చినప్పుడు లోహం లాంటి రాతి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు పైనుంచి కిందకి దిగుతారు. అది కూడా కోట్ల సంఖ్యలో దిగుతారు. ఎక్కడ 30 మంది పరమాత్మ పిల్లలు, అప్పుడు సాంగత్యం అనే రంగులో చాలా తీవ్రంగా ప్రభావితమైపోతారు. ఎవరైతే ఎక్కువ యోగ బలం ధారణ చేశారో వాళ్ళు వాళ్ళ చివరి జన్మ వరకు వాళ్ళతోటి వాళ్ళ సంస్కారాలతోటి యుద్ధం చేస్తూనే ఉంటారు. విధర్మీల సంస్కారాలతోటి పూర్తిగా ప్రభావితులు కారు. కానీ మాయ కూడా సర్వశక్తివంతురాలు. ఈ మాయారూపి రావణాసురుడు 10 ధర్మాలకి ఈ రావణాసురుడు 10 తల్లవాడు, అతను ఎవరిని వదిలిపెట్టడు. కొంతమంది ద్వాపర యుగం నుంచి పతితులు అవడం మొదలు పెడతారు. కొంతమంది ద్వాపరం అంతిమంలో పతితులు అవడం మొదలు పెడతారు తీవ్రంగా. కొంతమంది కలియుగం అంతంలో వెళ్లి పతితులు అవుతారు. పతితం అయ్యేటువంటి స్పీడు, వేగము వాళ్ళ వాళ్ళ ప్రకారంగా ఉంటుంది. భలే పక్క దేవతలు అయినప్పటికీ కూడాను కొన్ని బీజాలు ఎలా ఉంటాయంటే తొందరగా ఇతర ధర్మాల యొక్క తోలును అంటించుకుంటాయి, పొట్టును అంటించుకుంటాయి. కొన్ని బీజాలు ఎలా ఉంటారంటే వేరే ధర్మాల యొక్క తొడుగును వాటి మీద అంటించుకోరు, ఎక్కుతుంది కానీ అంత ప్రభావం పడదు. అందుకనే చివరి జన్మ వరకు కూడా కన్వర్ట్ అవ్వకుండానే ఉండగలుగుతారు. బాబా అంటారు, ఓహో నా మాయా, నువ్వు చాలా ప్రబలమైన దానివి. ఎలాగైతే తండ్రి సర్వశక్తివంతుడో అలాగే మాయ కూడా సర్వశక్తివంతురాలు. చివరి జన్మలో వచ్చి వాళ్ళను కూడా లొంగదీసేసుకుంటుంది. అయితే ఒకసారి అణిచివేసిందంటే ఎంత తీవ్రంగా అణిచివేస్తుందంటే వాళ్ళని విడిపించుకోనివ్వదు, అతిగా పట్టుకుంటుంది. ఏ ఆత్మలు 63 జన్మలలో ఎంత పతితం అవ్వలేదో వాళ్ళు ఆఖరి జన్మలో వచ్చి దానికన్నా కూడా ఎన్నో రెట్లు పతితం అయిపోతారు. ఎప్పుడైతే అలాగవుతుందో అతిగా పతితులు అయినప్పుడు అప్పుడు వాళ్ళల్లో పరంపిత పరమాత్మ శివుడు ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించినందుకు గుర్తుగానే రుద్రగణాలను చూపించారు. రుద్రుని యొక్క పూసలు, రుద్రాక్ష పూసలు భక్తి మార్గంలో రుద్రాక్ష మాల ఏదైతే తయారు చేస్తారో ఆ రుద్రాక్షల్లో అనేక ముఖాలు చూపిస్తారు. కొన్నింట్లో తక్కువ, కొన్నింట్లో ఎక్కువ ముఖాలు చూపిస్తారు. ఒక్క ముఖం ఉన్నటువంటి రుద్రాక్ష పూస చాలా కఠినంగా దొరుకుతుంది. మరి అనేక ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష పూసలు చాలా దొరుకుతాయి. ఏ దుకాణానికైనా వెళ్ళండి, అనేక ముఖాలు ఉన్నటువంటి రుద్రాక్ష పూసలు అవి చాలా సులభంగా లభిస్తాయి. మరి ఏకముఖం ఉన్నటువంటి రుద్రాక్ష అది వెతికినప్పటికీ దొరకదు. ఇది ఎక్కడి గుర్తు? ఇప్పటి గుర్తే. ఈ సమయంలో సంగమయుగంలో ఒక్క ముఖం ఉన్నటువంటి మనక ఎవరిలో అయితే ఒక ముఖం ఉన్నటువంటి పరంపిత బాపదాద ప్రవేశిస్తారో వేరే ఏ ఆత్మలు కూడా ఆయనలో ప్రవేశించలేరు. ఆయన ఆ ఒక్కరు ఆయన ముఖం తీసుకున్నందుకే గుర్తుగా అది చాలా విశేషంగా ప్రత్యేకంగా అరుదుగా దొరుకుతుంది. ఎవరికి దొరుకుతుందో అప్పుడు అతనికి అతను చాలా పొందాడు అని అంటారు. అతను చాలా భాగ్యశాలి ఆత్మ అంటారు. అతను అనుభవం చేస్తాడు, నేనేది పొందాలి అని అనుకుంటున్నానో అది నేను పొందేశాను అని. అలాగే మరి నంబర్ వారిగా వరుస వారిగా పూసలు ఉన్నాయి, మణులు ఉన్నాయి. ఒకరిలో ఇద్దరు ముఖాలు ప్రవేశత, ఒకరు ముగ్గురు ముఖాల ప్రవేశిత ముగ్గురు ఆత్మలు కొందరిలో అనేక ఆత్మలు ప్రవేశిస్తాయి ఇలాగా వాళ్ళు 108 మనులు పూసలు ఈ 108లో 8 మంది చాలా శ్రేష్టమైన వాళ్ళు భక్తి మార్గంలో జన్మ జన్మాంతరాలకి వీళ్ళకి పూజ జరుగుతూ వస్తుంది తర్వాత నంబర్ వారుగా ఉన్నారు చంద్రవంశి మణుల యొక్క గ్రూపు ఇస్లామీ మణుల యొక్క గ్రూపు బౌద్ధి వంశి బౌద్ధ వంశం వాళ్ళ మణుల యొక్క గ్రూపు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ తరహా మణులు వీళ్ళందరూ రుద్ర భగవంతుడి యొక్క పిల్లలు వరుస వారి రాజులుగా అయ్యేవాళ్ళు అధికారులు అయ్యే ఆత్మలు వీళ్ళు ఆధీనమయ్యే ఆత్మలు కారు ఒక్క తండ్రినే ఒప్పుకునేటువంటి ఆత్మలు ఒక్క తండ్రి ఇంకెవరు మరెవరు లేరు తర్వాత నంబర్ వారుగా వరుస వారిగా కూడా ఉన్నారు నేను ఎవరిని ఎలా ఉన్నాను ఏ రూపంతో పాటు చేస్తున్నాను ఆ స్వరూపాన్ని 108 మంది ఒకేసారి గుర్తుపడతారు అని కాదు కాదు వాళ్ళల్లో కూడా 8 మంది వాళ్ళు మొదట గుర్తిస్తారు వాళ్ళు అసలైన సూర్యవంశీ మణులు తర్వాత వరుస వారిగా గుర్తిస్తారు ఎవరు జన్మ జన్మాంతరాలు ఎంత ఆయనకి దగ్గరగా ఉన్నారో 63 జన్మలలో వాళ్ళు అంత తొందరగాను గుర్తిస్తారు కొంతమంది చిన్న చిన్న పిల్లలు జన్మ తీసుకుంటారు ఒకేడాది పిల్లలు 2 ఏళ్ల పిల్లలు 4-8 ఏళ్ల పిల్లలు వాళ్ళు ఎలాంటి ప్రవర్తన చేస్తారంటే మేము బాబా దగ్గరికే వెళ్తాము అని మాకు ఇంట్లో బాగోట్లేదు మేము ఇక్కడ ఉండలేము ఏడుస్తారు అరుస్తారు కొడతారు కొట్టుకుంటారు తల్లిదండ్రిని ఎంత విసిగిస్తారంటే ఆఖరికి వాళ్ళని తీసుకెళ్లి బాబా దగ్గర సరెండర్ చేయాల్సే వస్తుంది ఈ సంస్కారాలు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా పూర్వజన్మల్లో వాళ్ళ యొక్క సంస్కారం ఆ ఆత్మలకి వేరే చోట వేరే ఆత్మల సాంగత్యము అస్సలు నచ్చనే నచ్చదు కాబట్టి అనేక జన్మల యొక్క సంస్కారాలు తీసుకుని ఆత్మలు వస్తున్నాయి పురుషార్థం చేస్తున్నాయి అందుకే తండ్రి చెప్తున్నారు ఇది తయారయ్యండి తయారవుతూనే ఉంది ఇంకా ముందు తయారయ్యేది ఏమీ లేదు పూర్వజన్మ యొక్క లెక్కాచారాలను బట్టి ప్రతి ఆత్మ కూడా తన యొక్క సంస్కారాలు తీసుకుంది పురుషార్థం చేస్తున్నారు, అందుకే బాబా అంటున్నారు. బనీ బనాయి తయారయ్యే ఉంది, తయారు అవుతున్నది, ఇంకా ముందు తయారు అయ్యేది కొత్తగా కాదు అని. జన్మ హిసాబ్ కితాబ్ అనుసారంగా, లెక్కాచారం అనుసారంగా ప్రతి ఆత్మ కూడా తన యొక్క పాటు చేస్తున్నది, కానీ తెలియదు. ఎప్పుడైతే విషయం ముందుకొస్తుందో అప్పుడు అర్థమవుతుంది వీళ్ళల్లో ఈ సంస్కారం ఉంది అని. ఈ గ్రూప్ యొక్క ఆత్మ అని అప్పుడు తెలుస్తుంది. కేవలము ఈ ఆత్మ ఏ గ్రూప్ది అని మాత్రమే తెలియడం కాదు, ఏ ధర్మం యొక్క శరీర బట్ట వేసుకుని ఉంది అని, ఏ ధర్మం యొక్క పొట్టు ఈ ఆత్మకి ఎక్కువ ఎక్కి ఉంది అని, లేదా ఏ ధర్మం యొక్క సాంగత్యం యొక్క రంగులో ఎక్కువ ఉంది అని, ఏ ధర్మఖండంలో ఎక్కువ ఉంది అని, పాలించబడింది అని, అన్ని కూడా తెలుస్తాయి. ఒక్కొక్క జన్మ యొక్క చరిత్ర తెలుస్తుంది. ముందు స్వయానికి తెలియాలి, తర్వాత తోడుగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఎవరైతే తండ్రికి దగ్గరలో ఉన్న ఆత్మలు ఉంటారో వాళ్ళ తండ్రికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే తండ్రితోటి ఆ 108 ఆత్మల అందరికీ కూడా కనెక్షన్ ఉంది. ఆ 108 బీజాలలో మొత్తం ప్రపంచం అంతా కూడా ఈమిడి ఉంది. మొత్తం యొక్క ప్రపంచం యొక్క స్వభావ సంస్కారాలన్నీ కూడా 500-700 కోట్ల మంది ఆ ప్రపంచం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈ 108 మాలలలో, మాల పూసలలో చూడవచ్చు. అందుకే శాస్త్రాలలో ఒక కథ వస్తుంది, పృథివీ ఒక ఊబిలోకి ఎప్పుడైతే పోతూ ఉన్నదో ఒక నావలో అన్ని రకాల బీజాలను కూర్చారు, అప్పుడు ఈ సృష్టి సమాప్తమైపోకూడదు అని. బాబా అంటున్నారు, ఇది మీ యొక్క చంద్రకాంత వేదాంత ఓడ, నావ కాదు, ఇది నావ కాదు, ఇది చంద్రకాంత వేదాంత ఓడ, పెద్ద ఓడ. ఎలాగైతే చంద్రకాంత వేదాంత ఓడకు, పడవకు మహిమ ఉందో, ఎవరైతే దాని యొక్క ఆధారం తీసుకుంటారో వాళ్ళు ఈ విషయ సాగరం నుంచి తరించిపోతారు, ఒడ్డుకు చేరిపోతారు. మునగరు ఆ బీజాలు సురక్షితంగా ఉంటాయి. ఇప్పుడు కొత్త ప్రపంచము తయారు కాబోతున్నది, ఆ పడవ కూడా, ఆ పెద్ద ఓడ కూడా తయారుగానే ఉండి ఉండొచ్చు. భక్తి మార్గంలో కూడా చెబుతారు, హిందువులు చెప్తారు శంకర చాప జహాజ్, శంకర చాప నా పడవ అని. దీన్ని ఎక్కి తరించి అవతలి ఒడ్డుకు చేరిపోయారు మనుషులు అని. మిగతా ప్రపంచం అంతా కూడా మునిగిపోయింది అని. ఏమని? శంకరుని యొక్క శరీరూపి ధనువు ఏదైతే ఉందో ఈ సంసారం అనే సాగరంలో అది ఒక్క ఓడ లాంటిది. ఎవరైతే ఆ ఓడ యొక్క ఆధారం తీసుకున్నారో, ఆ ఆధారాన్ని పట్టుకున్నారో, అతను ఈ సంసారం అనే సాగరం నుంచి అవతలి ఒడ్డుకి వెళ్ళిపోతాడు. ఒకవేళ అటు ఇటు గనక దారి తప్పిపోతే ఆ నావ యొక్క ఆ ఓడ యొక్క ఆధారాన్ని వదిలేస్తే ఏదో చిన్న పెద్ద వేరే నావల యొక్క ఆధారం తీసుకున్నట్లయితే అతను మునిగిపోయే అవకాశం ఉంది. తండ్రి చెప్తున్నారు, నేను మీ యొక్క ఆత్మ మరియు శరీరం అనేటువంటి నావను ఒడ్డుకు చేర్చేటువంటి ఒకే ఒక్క నావికుణ్ణి. ఇది అటువంటి నావ, ఇది అటువంటి పెద్ద పడ ఓడ. దీని సరంగు ఓడ నడిపే ఆయన ఒక్కరే. అనేకులు ఈ నావకు ఈ ఓడను నడిపేటువంటి సరంగులు కారు, నావికులు కారు. పద్దలకాయల రావణాసుడు ఈ నావను నడిపేటువంటి నావికుడు కాదు. మాయా రావణుడు చెడ్డు వేసేవాడు కాదు. ఒక్క రాముడే ఈ పెద్ద ఓడను నడిపించేటువంటి ఆయన. ఆ రామునిలో ఆ నిరాకార రాముడు ప్రవేశించి ఉన్నారు. వీళ్ళు కేవలము 16,108 మాత్రమే కాదు,
9,108
వీళ్ళుంటారు 9,16,108 మంది. అందరూ కూడా తరించిపోతారు. ఆ తరించే సమయం కూడా చెప్పారు. ఎంత టైం అవుతుంది? ఎంత టైం పడుతుంది? 1 సెకండా? అది ప్రతి వాళ్ళది ఒక్కొక్కరిది విడివిడిగా ఒక్కొక్క సెకండ్ వేరే వేరే ఉంది. కానీ 9,16,108 గురించి కూడా చెప్పారు. ఆ అందరూ కూడా ఒడ్డుకి చేరేటువంటి టైం ఏది? ఈ సంగమ యుగము ఎక్కువలో ఎక్కువ ఎన్ని సంవత్సరాలని చెప్పారు? 100 సంవత్సరాలు. 2036లో 9,16,108 మంది అందరూ కూడా తరించుతారు. అప్పుడు కంప్లీట్ సత్యుగి ప్రపంచము మొదలవుతుంది. ఓం శాంతి.